ఏమీ నాశనం పొందలేరా. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా మనం కావాల్సింది మంచి మార్గం విడిచిపెట్టకూడదు. ఫాలో ది గుడ్ పాత్. మంచి మార్గం విడిచిపెట్టకూడదు, ఇతరుని అనుసరించకూడదు. మనం ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. మనం మంచి అనుకుంటే మంచి మార్గం విడిచిపెట్టకుండా చివరి శ్వాస విడిచిపెట్టే వరకు మనం ఏ మార్గం అయితే మంచిది అనుకుంటున్నాము ఆ మంచి మార్గంలో ప్రయాణం చేస్తే మరణమైన స్థితిని మనం పొందుతాం, అమృతానుభవం పొందుతాం, ఆత్మానందం పొందుతాం, ఆత్మశాంతిని పొందుతాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ధనం సంపాదించేవాడికంటే ధర్మాన్ని ఆచరించేవాడే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడని. ధనం అవసరం, మానవుడికి ధనం అవసరం, తిండికి, బట్టకి, పొట్టకి, దేహయాత్రకి ధనం అవసరమే. కానీ కేవలం ధన సంపాదనను లక్ష్యంగా పెట్టుకున్న వాడికంటే ధర్మాన్ని ఆచరించేవాడు ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ శాంతిని పొందుతాడని శాస్త్రాలు చెప్తాను. అందుచేత మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు అంటే రెండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి పొట్ట, రెండు మాట. పొట్ట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అంటే ఎక్కువ తినకూడదు. మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ పేచీలు సమాజంలో ఎక్కువ పేచీలు కారణం మాటలే కారణం. అయితే మాట సౌమ్యంగా ఉండాలి, హితవుగా ఉండాలి, మితవుగా ఉండాలి, ఇతరులకు క్షేమం కలిగజేసేలా ఉండాలి, ఇతరుల మనస్సుకి చల్లదనం కలిగజేయాలి. మీకు మాటలు వచ్చినవి కాదని ఇతరులను విమర్శించకూడదు. మీరు చేతనైతే నువ్వు బాగుపడటానికి ప్రయత్నించి ఇతరులను బాగు చేయటానికి ప్రయత్నించాలి. నువ్వు చేయవలసింది ఇతరులను విమర్శించడం కాదు, ఒకరితో ఇంకొకరిని పోల్చడం కాదు. నీకు చేతనైతే ఇతరులను బాగు చేయటానికి ప్రయత్నించాలి. ఆ శక్తి నది లేకపోతే ఊరకం ఉండు. అంటే ఈ పొట్టకాడ మాటకాడ జాగ్రత్తగా లేకపోతే మనం మంచి మార్గంలో నడవలేం. అదే చాండోగ్య ఉపనిషత్తులో చెప్పాడు, పుడ్డు పట్ల గ్రీడ్ ఉండద్దు కదా, అంటే తినే తిండి కాడ ఆశ ఉండకూడదని. అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి, కానీ ఆశగా తినకూడదు, ఎక్కువగా తినకూడదని. ఎక్కువగా తింటే మనకి సోమరతనం పెరుగుతుంది, నిద్ర ఎక్కువ వస్తుంది. అసలే మనం 80 సంవత్సరాల కంటే 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు బాగా తక్కువ మంది ఉంటారు. మనం 80 సంవత్సరాలు జీవిస్తే బాగా జీవించినట్టే. 80 సంవత్సరాల్లో 40 సంవత్సరాలైనా నిద్రలోనే వెళ్ళిపోతుంది. మిగతా మనం సాధన చేసుకునే టైం తక్కువ. అంటే మనం కిందికాడ జాగ్రత్తగా ఉండాలి, పొట్టకాడ జాగ్రత్తగా ఉండాలి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి, తర్వాత వ్యవహారంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఫాలో ది గుడ్ పాత్. మంచి మార్గాన్ని చివరి శ్వాస వరకు మంచి మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉంటే భగవంతుడు మనకి మంచి బుద్ధినిచ్చి, ఆ మంచి బుద్ధి ద్వారా మనకి జ్ఞాన సముపార్జన చేసుకునే శక్తినిచ్చి, మన ఉదయంలో ఏదైనా అజ్ఞానం ఉంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, మన ఉదయంలో ఉన్న అజ్ఞానాన్ని, జ్ఞానం సహాయంతో మన ఉదయంలో ఉన్న అజ్ఞానాన్ని బయటకు తొలగిస్తాడు పరమేశ్వరుడు. జ్ఞానం లేకుండా మోక్షం రాదు, జ్ఞానం లేకుండా శాంతి రాదు, జ్ఞానం లేకుండా ఆనందం రాదు. అంటే మన జీవితంలో ఆత్మజ్ఞాన సముపార్జనకి మన జీవితంలో కొంతకాలం నిశ్చయించాలి. మరి బీ హంబుల్, వినయం విడిచిపెట్టకూడదు. ఇది బాగా జాగ్రత్తగా విడిచిపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వినయం విడిచిపెట్టకూడదు. ఇతరులు మనం ఉద్రేకపరుస్తూ ఉంటారు, ఇతరులు ఉద్రేకపరిచినా మన వినయాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే మన ఉదయంలోని బలహీనతలు ఏంటో మనకి తెలివి, మన ఉదయంలో ఉన్న బలహీనతను తెలియటానికి ఒకసారి తలుపు సమయం పెట్టి మనం నొక్కి క్లిష్ట పరిస్థితుల్లో పెడతాడు. అప్పుడు మన ఉదయంలో ఉన్న బలహీనతలు కానీ మనకు తెలివి. అలా ఎందుకు చేస్తాడంటే ఈశ్వరుడికి మన మీద దయలాక్ కాదు, మన ఉదయంలో ఉన్న బలహీనతను మనకి తెలియటానికి ఒకసారి క్లిష్ట పరిస్థితులు కలగజేస్తాడు వాడే పరమేశ్వరుడు. తర్వాత గర్వం తెచ్చుకోకండి. మీరు ఎవరికైనా చదువు బాగా వచ్చుండొచ్చు, మీ అదృష్టం కలిసి వచ్చి మీ ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, మీలో కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, తర్వాత విద్యావంతులు మీ కుటుంబంలో విద్యావంతులు ఎక్కువ ఉండొచ్చు, సామాజిక పరంగా కొంచెం కీర్తి ప్రతిష్ట ఉండొచ్చు, ఏ కారణం చేతైనా ఇవన్నీ నిజం కాదు. అంటే ఎట్టి పరిస్థితిలోనే మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా గర్వం ఎన్నడూ తెచ్చుకోవద్దు. గర్వం తెచ్చుకుంటే మనం పతనానికి ప్రారంభం. మనం గర్వం వస్తామంటే భవిష్యత్తులో మనం పతనం ప్రారంభమవుతామని అర్థం. ఇలా చాడీలు చెప్పకూడదు. ఇక్కడ మాటలు అక్కడ ఇక్కడ మాటలు ఇక్కడ చాడీలు చెప్పటం వల్ల ఏమవుతుందంటే మీ మనసు కలుషితం అయిపోతుంది, బుద్ధి కలుషితం అయిపోతుంది. అది అయితే మీ జీవిత విధానం ఎలా ఉండాలంటే పరమేశ్వరుడు శాస్త్రంలో ఏం చెప్తున్నాడంటే, యోగంలో ఏం చెప్తాడంటే, మీ జీవిత విధానం ఎలా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహానికి మనోనిగ్రహానికి అనుకూలంగా ఏ రకంగా జీవిస్తే, ఏ రకంగా ప్రవర్తిస్తే, సమాజంలో ఏ రకంగా నువ్వు బిహేవ్ చేస్తే మీకు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కలుగుతుందో ఆ రకంగా జీవించమని శాస్త్రం చెప్తారు. ధర్మాన్ని ఆచరించకుండా, సత్యమైన గౌరవం లేకుండా ధర్మాన్ని ఆచరించకుండా మనకు ఇంద్రియ నిగ్రహం రాదు, మనోనిగ్రహం కూడా రాదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనస్సు బాహ్యముఖానికి వెళ్తుంటే అజ్ఞానం పెరుగుతుంది, అంతర్ముఖానికి వెళ్తుంటే జ్ఞానం పెరుగుతుంది. మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, నామజపం చేయండి, మీరు చేసుకునే పూజలు మీరు బాగా చేసుకోండి. మీ మనస్సు బాహ్యముఖానికి వెళ్తుందా లోపల అంతర్ముఖానికి వెళ్తుందా చూసుకోండి. మీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంటే మీరు తెలియకుండా అజ్ఞానం ఆరోగ్యకారాన్ని పెరుగుతూ ఉంటుంది. మీ మనస్సు అంతర్ముఖానికి వెళ్తుంటే మీకు తెలియకుండా జ్ఞానాన్ని పూజ చేసుకుంటుంది, జ్ఞానాన్ని సముపార్జిస్తుంది. లోపలికి వెళ్ళికొండి జ్ఞానం, బయటకు వచ్చేయండి అజ్ఞానం. తర్వాత రాగద్వేషాలు తగ్గించుకోండి. రాగద్వేషాలు తగ్గించుకోవడం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం ఆగిపోతుంది. అంటే రాగద్వేషాలు తగ్గించుకోవడం చాపల్యం, మనస్సు యొక్క చాపల్యం తగ్గుతుంది. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అపకారం జరిగిందనుకోండి, దానివల్ల మీకు సంతోషం వచ్చిందనుకోండి, మీ బుద్ధిలో దోషం ఉన్నట్టు. మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా వాళ్ళ కుటుంబంలోనో లేకపోతే మరొక రకంగా వాళ్ళకైనా చెడ్డ జరిగిందనుకోండి, అప్పుడు మీకు సంతోషం వచ్చిందనుకోండి, ఓహో మనకు సంతోషం వస్తుంది, మన బుద్ధిలో ఏదో దోషం ఉంది, మన బుద్ధి క్రమమైన బుద్ధి కాదు, సక్రమైన బుద్ధి కాదు, వంకర బుద్ధి. మరి ఏదో మన బుద్ధిలో వంకరలు ఉన్నాయి కాబట్టి ఎవరికో అపకారం జరుగుతుంటే మనకు సంతోషం వస్తామని అలా సంతోషిస్తే మీ బుద్ధిలో ఏదో దోషం ఉందని గ్రహించి ఆ దోషాన్ని తీసుకోవాలి, బుద్ధిలో ఉన్న వంకరలు తీసుకోవాలి. పొల వంకరలు ఎక్కడ తీరుతాయంటే పొయ్యిలో తీరుతాయని చెప్తారు. పొలకి ఎన్ని వంకరలు అయితే ఉన్నా పొయ్యిలో పడేస్తే వంకరలు అన్నీ పోతాయి. అలా బుద్ధిలో దోషాలు ఎప్పుడు పోతాయంటే జ్ఞానార్జనలో బుద్ధిని కాలిస్తే బుద్ధిలోని దోషాలు అన్నీ పోతాయి. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి జీవితంలో, బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అహంభావం రాకుండా చూసుకోవాలి. భగవంతుని ఎలా పూజిస్తున్నారో, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుని ఎలా పూజిస్తున్నారు, అలా కూడా మీరందరూ పూజార్హులు అవుతారు. ఎప్పుడు పూజార్హులు అవుతారు? అహంభావం నశిస్తే మీరు జీవన్ముక్తులు అవుతారు. ప్రతి జీవన్ముక్తులు పూజార్హుడే. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, భగవద్గీతలో జ్ఞాని నాతో సమానం అని, మీరు జ్ఞానికి పెట్టి నమస్కారం నాకు అందుతున్నారు. ఎందుకంటే జ్ఞానికి దేహబుద్ధి ఉండదు, శవబుద్ధి ఉండదు, ఆత్మయే ఉన్నాడు. భగవంతుడు ఆత్మకు వేరుగా ఉండడు, జ్ఞానికి వేరుగా ఉండడు. ఎప్పుడైతే అహంభావం నశించిందో, దేహభావం ఎప్పుడైతే నశించిందో, దేహభావం నశించి ఆత్మభావం ఎప్పుడైతే కలిగిందో, శవభావం నశించి బ్రహ్మభావం ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు మీకు అహంభావం నశిస్తుంది. అహంభావం వలన జీవుడు జీవుడంటే ఏమిటది, అహంభావమే జీవుడు. దేహానికి పరిమితమై ఉన్నాను నేను, దేహమే నేను అనుకుంటున్నాను, దేహానికి పరిమితమై ఉన్నాను, దేహమే నేను అనుకుంటున్నాను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాననుకుంటున్నాను, దేహానికి రోగం వస్తే నాకు వచ్చింది అనుకుంటున్నాను, దేహానికి ఏదైనా గౌరవం వస్తే నాకు వచ్చింది అనుకుంటున్నాను, దేహానికి అడవులు ఏదైనా వస్తే నాకు వచ్చింది అనుకుంటున్నాను. ఇలా దేహంతో ఎవడైతే అభిమానం పొందుతున్నాడో, ఈ లోపల నుండి దేహంతో ఎవడైతే తదాచ్యం పొందుతున్నాడో, దేహంతో ఎవడైతే అభిమానం పొందుతున్నాడో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఎవడైతే అనుకుంటున్నాడో, వాడే జీవుడు, వాడే అహంభావన. నీకు అర్థం, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు మనకు కాళ్ళు ఎలా ఇచ్చాడో, చేతులు ఎలా ఇచ్చాడో, నిద్ర కూడా ఎలా ఇచ్చాడు, మన సబ్జెక్ట్ని కూడా భగవంతుడు చెప్పిన మాటలు శాస్త్రవేత్తంగా అర్థం చేసుకోవాలి. కాళ్ళతో నడుస్తున్నాం, చేతులతో పనిచేస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, అలాగే నిద్ర కూడా భగవంతుడు మనకు నిద్ర ఇచ్చాడు, ఆ నిద్రతో మనం జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మీరందరూ ఆత్మవిశ్వాసంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, కోపరహితుడిగా ఉండాలి, భయరహితుడిగా ఉండాలి. మనం మాట మాటకి కోపం వస్తామనుకోండి, మాట మాటకి చెరాకు వస్తామనుకోండి, మాట మాటకి భయం వస్తామనుకోండి, మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. భయరహితుడికి, క్రోధ రహితుడికి, అసూయ రహితుడికి మాత్రమే ఆత్మానుభవం కలుగుతుంది, కానీ అది ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు. అంటే మీరే మీ పరిశీలన చేసుకోండి, మీరే మిమ్మల్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి. ఇంకా అత్యంత ముఖ్యమైనది, అతి రహస్యమైనది, చాలా గాఢమైనది, చాలా గూఢమైనది ఏంటంటే, మిమ్మల్ని అస్తమైన మీరు సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎవరైనా మనల్ని పొగిడారనుకోండి, చాలా బాగుంది అనుకుంటాం. అంటే మనకి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే, 24 గంటలు నేను నన్ను సంతృప్తి మనుషులను సంతృప్తి పరచుకోవడం చూసుకోవటం, ఇతరులు ఎవరైనా నన్ను సంతృప్తి పరుస్తున్నారా లేదో చూసుకోవటం, ఎంచేది ఇతరుల సంతృప్తి నాకు అక్కర్లేదు, ఇతరుల సంతోషం నాకు అక్కర్లేదు, నా సంతోషమే నాకు కావాలి, నా సంతృప్తే నాకు కావాలి. అంటే నాకు తెలియకుండా దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాను, దేహబుద్ధిని పెంచుకుంటున్నాను, నాకు తెలియకుండా నా అహంకారాన్ని సంతృప్తిపరచుకుంటుంటే, నా అహంకారం యొక్క సంతోషానికి ఎవరు నాకు మేత పెడతారని నేను కనిపెట్టుకుంటే నాకు ఆత్మజ్ఞానం ఏంటి? ఇలా భవిష్యత్తులో కూడా ఏ వస్తువుకైతే మరణం లేదా వస్తువు నాకు అనుభవంలోకి వచ్చే వరకు ఇలా శవాన్ని మూస్తూ ఉండవలసిందే, ప్రకృతిలోకి వస్తూ ఉండవలసింది. ఈ జన్మ మరణ ప్రవాహంలో సాగుతూ ఉండి సంసారం విడిచిపెట్టదు, ప్రకృతి విడిచిపెట్టదు, మాయ విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, అవిద్య విడిచిపెట్టదు. కానీ మానసిక ఒత్తిడికి గురి కాకండి. ఎవరో మీ మీద అసూయ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయాలని చూస్తారు. ఇతరులకు మీ మీద అసూయ ఉందనుకోండి, తిరిగి మీరు వాళ్ళని చూసి అసూయ పడకుండా వాళ్ళ వల్ల మీరు పడం. అది మనం తెలివితేటలు అవసరం, వివేకం అవసరం. అంటే ఇతరులు మోసం చేయటానికి కాదు, ఇతరులు మోసం చేయటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పడకుండా ఉండటం కోసం ఆ డిస్క్రిమినేషన్ అవసరం, వివేకం అవసరం. పైకి అంబర్రాగా ఉండాలి, పైకి మనం మామూలుగానే ఉండాలి, లోపలికి ఎవరికి తెలియకుండా వైరాగ్యాన్ని పెంచుకుంటూ రావాలి. మళ్ళీ ఏదో ప్రత్యేకత ఉందని ఇతరులు అనుకోవాలని మనం అనుకోకూడదు. అందరిలాగా ఉండాలి, పైకి అందరిలాగానే ఉండాలి, లోపల మటుకు వైరాగ్యాన్ని పెంచుకుంటూ రావాలి, ఉదయం యొక్క లోతులు పెంచుకుంటూ రావాలి. మన ఇంటికాడ మన పనులు మనం శ్రద్ధగా చేసుకోవాలి. మన భారతదేశం మన మనస్సు దేశంలో ఐక్యం అవ్వాలి, అదే దేశభక్తి అంటే. మనం మనస్సు దేశంలో ఐక్యమైంది అనుకోండి, ఉదాహరణకి మనకి దేశభక్తి కలుగుతుంది. చాచనంలో ఐక్యం అయిపోయింది అనుకోండి, మనకి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. మనసు ఐక్యం అవ్వాలి. ఏదో ఎలక్షన్లో నెగ్గటం దేశభక్తి కాదు, దేశాన్ని నేను ప్రేమించగలగాలి. నా దేశాన్ని నా దేశంతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నానో దేశంతో తాదాత్మ్యం నేను ఎలా పొందగలిగితే దేశభక్తి. అంటే మీరు మీ కుటుంబంతో మీ మనసుని ఎలా ఐక్యపరుస్తున్నారు, అలాగే దేశంతో ఎవడని ఐక్యపరిస్తే వాడు దేశభక్తులు అంటారు. దైవంలో ఐక్యపరిస్తే వాడు మనసుని దైవభక్తులు అంటారు. బ్రహ్మంలో ఐక్యపరిస్తాడు, బ్రహ్మజ్ఞానం అవుతాడు. అది ఇందులో మూలం ఏంటంటే మనస్సు. ఒక్క విషయం మీరు మర్చిపోకండి, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేకుండా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇక్కడ ఉన్న స్వామి పరమేశ్వరుడు ఈశ్వరుడు మనకి వ్యక్తం కాడు. మన ప్రభువు, మన యజమాని, మన నియమించేవాడు, మన అడ్మినిస్ట్రేటరు, మన కంట్రోలరు, మన డైరెక్టరు మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా మన లోపల ఉన్న చీకటి బయటకు పోదు. అంటే బయట చీకటిని సూర్యుడు పోగొట్టగలడు, లోపల చీకటిని సూర్యుడు పోగొట్టలేడు. లోపల చీకటిని ఎవరు పోగొట్టగలడంటే హృదయంలో అంతర్యామైన పరమాత్మ ఒక్కడే పోగొట్టగలడు. అంటే ఆ పరమాత్మని శరణాగతి చేయటం మన జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, జీవిత ధ్యేయం. కానీ ఇతరులు చెడ్డవాళ్ళ మంచివాళ్ళు అది మీకు మనకు అనవసరం. మీరు ఎంతవరకు మంచివాళ్ళు మీరు చూసుకోండి. ఇతరుల తీర్పులు చెప్పకండి. మరి ఇతరుల మీద తీర్పులు చెప్పటం మీరు ప్రారంభిస్తే మీ పతనం ప్రారంభమవుతుంది, మీ మనసు బాకీ మకానికి వెళ్ళిపోతుంది. ముందు మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, మీ మనసులో దోషాలు ఏమన్నా చూసుకోండి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీలో ఉన్న బలహీనతలు మీకు పునర్జన్మలకు కారణమవుతాయి, మీలో ఉన్న వాసనలు, మీలో ఉన్న సంస్కారాలు మీకు పునర్జన్మలకు కారణమవుతాయి. ఇతరుల మీద తీర్పు చెప్పడంలో కొత్త సంస్కారాలు వస్తాయి, కొత్త వాసనలు వస్తాయి. అది ఇతరుల మీద కాదు మీరు తీర్పులు చెప్పవలసింది, ఇతరులను కాదు మీరు విమర్శించవలసింది. మిమ్మల్ని మీరు విమర్శించుకుని మీ మనస్సును సరి చేసుకుని, మీ మనస్సులో వంకరలు ఉంటే తీసేసుకుని, మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రపంచం కూడా మీతో పాటు ప్రపంచం కూడా బాగుపడుతుంది. మీరేమీ బాగుపడకుండా నా మనసును శాంతిగా ఉంచుకోకుండా, నా మనసులో శాంతి లేదు ప్రపంచంలో శాంతి లేదు అంటాను నేను, నాకు సుఖం లేదు ప్రపంచంలో సుఖం లేదు అంటాను, ఇలా నేను బాగుపడటం లేదు ప్రపంచంలో ఎవరికి బాగుపడటం లేదు అంటున్నాను. నేను బాగుపడితే అంతవరకు ప్రపంచం బాగుపడుతుంది, నాకు శాంతి ఉంటే ప్రపంచానికి అంతవరకు శాంతి వస్తుంది, నేను ఏదైనా నా అహంభావం తగ్గించుకుంటే అంతవరకు లోకానికి ఏదో మేలు జరుగుతుంది, నాది ఉపాధి ద్వారా ఏదో మేలు జరుగుతుంది. అది నేను విడిచిపెట్టేసి నాకు శాంతి లేదని సంగతి విడిచిపెట్టేసి నీ లోకంలో శాంతి లేదు, లోకంలో శాంతి లేదు, అసలు నీకు శాంతి ఉందా? లోకం బాగుపడలేదు, లోకం బాగుపడలేదు అంటే అసలు నువ్వు బాగుపడ్డావా? ఎందుకు వచ్చిన మాటలు కాలక్షేపం మాటలు. అంటే చెడ్డవాడితో మనం విరోధాలు పెట్టుకోకూడదు, ఎవరితోటి విరోధం పెట్టుకొని తప్పించి తిరగమన్నాడు. తప్పించి తిరిగివాడు ధన్యుడు, విశ్వదాభిరామ వినురవేమ అంటే అదితోటి విరోధాలు పెట్టుకోమని కాదు, తప్పించి తిరగమన్నారు. అందుకని మీకు కనిపించిన వాడు ప్రతివాడితో విరోధం పెట్టుకోమని కాదు. భగవద్గీతలో కూడా ఏమని చెప్పాడంటే దుష్టుని పట్ల మీకు విరోధం వద్దు, ద్వేషించొద్దు, ఉదాసీనంగా ఉండి తటస్థంగా ఉండి సరిపోతుంది, దానివల్ల నువ్వు ప్రమాదంలో పడకుండా ఉంటావు అని. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను విమర్శించే బదులు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, ఇతరుల మీద తీర్పులు చెప్పే బదులు మీ మీద మీరు తీర్పులు చెప్పుకోండి. దానివల్ల మీరు బాగుపడతారు, మీకు మానసిక ఆరోగ్యం వస్తుంది, శారీరక ఆరోగ్యం వస్తుంది. మీ శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోండి, మనసుని ఆరోగ్యంగా చూసుకోండి. మీ పని వల్ల కూడా మీకు కొంత ఆరోగ్యం కలుగుతుంది. ఏ రోజు పని ఆ రోజు చేసుకోండి. పని విషయంలో వాయిదాలు రేపు రేపు అని అనుకోకండి, రేపుకి రూపు లేదు. సాధన కూడా రేపు 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 అనుకోకండి, ఏ రోజు పని ఆ రోజు చేసుకోండి. ఏ రోజు సాధన ఆ రోజు చేసుకోండి. రేపు 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 అని అలా అనుకోద్దు. రేపు రేపు అనుకుంటే ఏదో రేపు చావు వచ్చేస్తుంది. చావు కూడా మనకు నోటీస్ ఇచ్చి రాదు. ఎప్పుడు వచ్చేస్తుందో చావు, దేహం వచ్చిందంటే చావు వచ్చేస్తుంది, ఏదో రోజున వచ్చేస్తుంది. అంటే కాలాన్ని పాడు చేసుకోవద్దు, సమయాన్ని పాడు చేసుకోవద్దు. మనం సమయాన్ని పాడు చేసుకుంటున్నాం అనుకుంటే రాబోయే జన్మ భగవంతుడి మంచి మంచి జన్మ ఇవ్వడం. ఇంతకు 3090 సంవత్సరాలు ఆయుర్దాన్ని ఇచ్చాను, 90 సంవత్సరాలు ఆయుర్దాన్ తోటి నా పేరు ఎప్పుడు స్మరించలేదు. లోకానికి ఈ సృష్టి నాది, నా సృష్టికి ఏమి వాళ్ళు ఉపకారం ఉపయోగపడలేదు, నా నామాన్ని ఎప్పుడు స్మరించలేదు. వాళ్ళు 90 సంవత్సరాలు ఆయుర్దాన్ని ఇచ్చాము, భగవద్ంభం పొందడానికి ఒక్కరోజు ఉపయోగించలేదని ఏం చేస్తాయంటే, రాబోయే జన్మలో నీచి జన్మలు ఇస్తాడు, ఆయుర్దాయం కూడా తగ్గించేస్తాడు. సమయాన్ని పాడు చేసుకోవద్దు, గతించిపోయిన రోజులు రావు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు జరిగిపోయినాయి అనుకోండి, 50 సంవత్సరాల రాత్రులు గతించిపోయిన రాత్రి మళ్ళీ రమ్మంటే రాదు. మనం ఏం చేయాలంటే, వర్తమాన కాలంలో జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోండి. ఎవరికి ఎండీ పరగట్ మీరు మర్చిపోతే ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటే అన్ని విషయాలు మనసు పుండ్ అవుతుంది, మనసు కలుషితం అవుతుంది. మర్చిపోండి, మర్చిపోతే ఏమి లేదు. భూతకాలం జరిగిపోయిన కాలం అంటే మర్చిపోండి, వర్తమాన కాలంలో మీరు సజీవంగా ఉండండి, భవిష్యత్తు కాలంలో మీకంతా మంచి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. తర్వాత ఇంకోటి, మీరు ఉద్రేకపడే ప్రతి విషయానికి మీరు ఉద్రేకపడకండి, ఇతరులను ఉద్రేకపరచకండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎంతసేపు ఇతరులను ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తారు. కాదు, మీరు ఉద్రేకపడకండి, మీరు ఇతరులను ఉద్రేకపరచకండి. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తే ఉద్రేకరహితంగా ఉండండి, అది సాధనలో భాగం. మిమ్మల్ని ఎవరైనా ఉద్రేకపరుస్తంటే, మీ నిదానం మీరు విడిచిపెట్టకూడదు, మీ శాంతి మీరు విడిచిపెట్టకూడదు, మీ మంచి మీరు విడిచిపెట్టకూడదు, మీకేది మేలోని మర్చిపోకూడదు. మీరు వాళ్ళ మాట ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. మీరు ఆ మాత్రం జ్ఞానం మీకు ఉండాలి. ఆ మాత్రం జ్ఞానం మీకు లేకపోతే మీ బ్రెయిన్ మీరు ఉపయోగించుకోవటం లేదని అర్థం. ఏ గంటగా గంట ఏ నిమిషానికి ఆ నిమిషం మన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీకు ఎప్పుడు కోపం వస్తామండి, కోపం వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడకండి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడితే చెడ్డ మాటలు వస్తాయి. ఆ కోపం వచ్చినప్పుడు గంట నోటి మూసుకోండి, లేకపోతే నోటికి తాళం వేసేసుకోండి. ఆ కోపం తగ్గాక మాట్లాడండి. ఏదో కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ చెడ్డ మాటలు వచ్చేస్తూ ఉంటుంది. అంటే గంటసేపు కోపం వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు నోటికి తాళం వేసుకోవాలి. చైతన్యం హృదయంలోనే ఉండవండి. ఏ నాటికైనా జ్ఞానం హృదయంలోనే కలగాలి. ఈ నాటికైనా, ముందు నాటికైనా, ఈ జన్మకైనా, మరొక జన్మకైనా మనకి జ్ఞానం హృదయంలోనే కలుగుతుంది. అనుభవం అనేది హృదయంలోనే కలుగుతుంది. అనుభవం కాళ్ళల్లోని, చేతుల్లోని, తలకాయలోనే రాదు. అనుభవం అనేది హృదయంలోనే కలుగుతుంది. హృదయం పరిశుద్ధంగా ఉండాలి, హృదయం నిర్మలంగా ఉండాలి, హృదయం ఏకంగా ఉండాలి. అంటే హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఆధ్యాత్మిక హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, అంత మనం పవిత్రం అవటానికి ప్రయత్నం చేయాలి. జీవించాలంటే లేదు, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. మనం అందరం మరమల్లో వచ్చామంటే, ఈ ప్లానెట్లోకి వచ్చామంటే, ఈ ప్రపంచంలోకి వచ్చామంటే ట్రైనింగ్ అవటానికి వచ్చాం. మన జీవితంలో మన అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ జీవితంలో అనేక మలుపులు వస్తూ ఉంటాయి. వ్యాధికి దృష్టిలో పెట్టుకుని, సంఘటనలు దృష్టిలో పెట్టుకుని, మనుషులను చూసి మనం పాఠాలు నేర్చుకుంటే, ఇతర మనుషులను చూసి మనం పాఠాలు నేర్చుకుని మనకి చెడ్డవాళ్ళు గురువులే, మంచివాళ్ళు గురువులే. చెడ్డవాళ్ళు ఎలా గురువులు అంటే మాకు దూరంగా ఉండనాడు చెప్తారు, మంచివాళ్ళు ఎందుకు గురువులు అంటే వాళ్ళు మా దగ్గర నుంచి నేర్చుకుని అని చెప్తారు. మూడుతో చెప్పకపోయిన వాళ్ళు గురువులే, వీళ్ళు గురువులే. అంటే కేవలం కాలేజీలో చదివిన చదువు, హై స్కూల్లో చదివిన చదువు సరిపోదు, ఆ ట్రైనింగ్ అవ్వాలి మనం. శుద్ధ చైతన్యం ఎవరిదైన మీ లోపల చైతన్యం ఉంది, మీ లోపల మహావీరుడు ఉంది. మనం పొందవలసింది జ్ఞానం హృదయంలో, శరీరంలో కాదు. శరీరం జడము, శరీరము జ్ఞానరహితం, శరీరం చైతన్య రహితం. మనం నేను నేనని లోపల మనస్సు అంటాను, కానీ దేహం అంటాం లేదు. ఈ దేహానికి నేననే శక్తి లేదు, ఈ దేహానికి నేను అనే శక్తి లేదు. ఈ దేహము నేను, దేహము నాదని మనస్సు చెబుతాను, జీవుడు చెబుతున్నాడు. ఈ దేహము నాది, ఈ దేహము నేను అని దేహము చెప్పటం లేదు, జీవుడు చెప్తున్నాడు. ఆ జీవుడు ఈ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళినప్పుడు, ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పడేసినప్పుడు కూడా నన్ను ఇంటికి కాలుస్తున్నారని దేహం అడగదు. ఎందుకంటే దేహానికి నేనని శక్తి లేదు, అంటే చైతన్యరహితం. ఎప్పుడైతే మనసు ఇదే జీవుడు ఎప్పుడైతే దేహాన్ని ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయాడో, ఈ జ్ఞానరహితం ఏ స్టేట్ అయితే తానున్నా సంగతి తనకు తెలియదో, దాన్ని జడవస్తువు అంటారు. అది శరీరం జలవస్తు కాబట్టి శరీరాన్ని శ్మశానంలో కాలుస్తున్నప్పుడు నన్ను ఎందుకు కాలుస్తున్నారు, కాల్చకండి, ఇంటికి తీసుకోకపోండి అని శరీరం అడగదు. శరీరానికి నేననే తలంపు ఉంటే, శరీరానికి నేననే శక్తి ఉంటే, శ్మశానానికి ఎవరు వెళ్ళరు, అందరూ లేచి ఎల్లకి వచ్చేస్తారు. శరీరం జడం, ఇది నేను అంటాం లేదు. లోపల జీవుడు అంటున్నాడు, ఇది నేను, ఇది నాది, నాది నాది, ఇది నేను నేను అంటున్నాం. ఈ దేహాన్ని ఎవరైనా గౌరవిస్తే, ఈ జీవుడు ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాడు కాబట్టి, ఈ దేహానికి ఎవరైనా సన్మానం చేస్తే తనకు చేశాడని జీవుడు అనుకుంటాడు. ఈ శరీరానికి ఏ విధంగా ఎవరైనా అవమానం చేస్తే తనకు అవమానం కలిగిందని జీవుడు అనుకుంటాడు. ఈ జీవ జన్మలో ఈ జీవ లక్షణాలు శేషం లేకుండా నశించే వరకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు, 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 లేదు. ఎవరైనా వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అనుకోండి, మీరు దాని గురించి ఉద్రేకపడకుండా జీవ లక్షణం అనుకోండి, వదిలేయండి. అక్కడికి ఇంచుకుని గుణాలన్నీ జీవుల్లో ఉన్నాయి, కానీ గుణాలు చైతన్యులు లేవు. మంచి గుణాలు మనసులో ఉన్నాయి, చెడు గుణాలు మనసులో ఉన్నాయి. అలా గుణాలు ఈ బ్రహ్మములలోనే లేవు, నీ స్వరూపం లేవు, నీ చైతన్యం లేవు. అలా దానికి దోషమే అక్కర్లేదు. ఇప్పుడు నీ మనస్తత్వం ఏదైతే తాదాత్యం పొందుతున్నావో, అదే ఈ లోపలటువంటి చైతన్యంతో బ్రహ్మంతో ఆ కావులని సద్భాగం చూడ అంటే ఈ స్పిరిట్ తోటి ఎప్పుడైతే తాదార్చం పొందుతున్నావు దానికి దేహం అక్కర్లేదు కాబట్టి మీకు కూడా పునర్జన్మ రాదు మళ్ళీ దేహాన్ని మళ్ళీ అక్కర్లేదు శవాన్ని మళ్ళీ అక్కర్లేదు శ్మశానానికి యాత్రలు అక్కర్లేదు. లతా మంగేష్కర్ పేరు మీరు వినే ఉంటారు, పాటలు చాలా బాగా పాడుతున్నాయి. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. లతా మంగేష్కర్ చెప్తాను నాకు ఈ సృష్టిలో ఏ కోరిక లేదు, నాకు ఈ సృష్టిలో ఏ కోరిక లేదు. నేను విష్ణుని వెళ్ళి ఆరాధించిన, శివుడికి అభిషేకం చేసిన, ఏదైనా నదిలో స్నానం చేసి నా కోరిక ఉంటే మళ్ళీ పునర్జన్మ రాకూడదు. ఎందుకంటే ఆశ్చర్యం ఎక్కడుందంటే ఆవిడ బయటకి ఏమి చూడలేదు, గౌరవం ఉంది, ఆవిడ నాకు అందరి సన్మానాలు పొందింది, ప్రపంచం అంతా కీర్తి వచ్చింది, అయినప్పటికీ నాకు శరీరం రాకూడదు. శరీరంతో పనే లేదా, శరీరమే చేసి నీచిపోయింది, ఈ శరీరం ముగివలసిన అవసరం లేదు, నాకు ఈ శరీరం రాకుండా వచ్చింది. అందుకే నేను అభిషేకాలు చేసిన, విష్ణువుని అలంకరించిన, శివుడికి అభిషేకాలు చేసిన, నా జీవితం ఇంకో కోరిక నాకేమిటి. ఒకసారి లతా మంగేష్కర్ జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ లో మాట్లాడటానికి నెహ్రూ అంటాడు ఒకసారి, నేను కేవలం ఈ దేశానికి ప్రధానమంత్రినే, ఆవిడ సంగీతానికి రాని. జవహర్లాల్ లతా మంగేష్కర్ ఒకసారి ఢిల్లీలో మీటింగ్ లో మాట్లాడుతూ జవహర్లాల్ అంటే పక్కన లతా మంగేష్కర్ నేను కేవలం ఈ దేశానికి 10 మంది ఓట్లు వేస్తే నేను ప్రధానమంత్రిని అయ్యాను, కేవలం భూయన్నారు, నేను కేవలం ఈ దేశానికి ప్రధానమంత్రి మాత్రమే, కానీ ఆవిడ గొప్ప సంగీత శాస్త్రానికి ఆ సంగీతి విద్యకి ప్రపంచానికి రాని లాంటిది అన్నాడు పేపర్. కానీ అలా పొగిడినప్పుడు కూడా ఆవిడకి అసలు వికారం రాలేదు, మా ముఖంలో వికారం లేదు, మనసులో వికారం లేదు, కానీ ఉంటే ఉన్న పరమేశ్వరుని ప్రార్థించింది పునర్జన్మ లేకుండా చేయండి అంటే మోక్షాన్ని ప్రసాదం. శుద్ధ చైతన్యమే వరదం భగవంతుడి హృదయంలో, భగవంతుడే వరదం ఏం చేయాలి, భగవంతుడి హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ ఏదో కేంద్రం చూపించడానికి నీ శని లోపల ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో నేను ఉన్నాను ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. నిజానికి నువ్వు కూడా అది, నువ్వు కూడా హృదయంలోనే ఉన్నావు. మనం అందరం గాఢ నిద్రలో హృదయంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కరోజు నిద్ర పట్టకపోతే ఇవంతమంది డాక్టర్లు తిరుగుతాం, ఎంతమంది డాక్టర్లు దగ్గర తిరుగుతాం, ఒక్కరోజు నిద్ర పట్టలేదని శరీరం అలసిపోతుంది, మనస్సు అలసిపోతుంది, ముఖం అంత తేడలాగా అయిపోతుంది. ఒక్కరోజు నిద్ర పట్టకపోతే ఇంక గాఢ నిద్రలో ఆ స్వంబర్లో ఆ డీప్ స్లీప్ లో మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. మన ఇంటికి మనం వెళితేనే కానీ మనకి శాంతి లేదు, ఆనందం లేదు. గాఢ నిద్రలో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నామని మీరు అనుకోకండి, గాఢ నిద్రలో హోమ్ కమింగ్, హోమ్ కమింగ్, హోమ్ కమింగ్. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మన ఇంటికి వెళ్ళిపోతారు, అమ్మాయ మన ఇంటికి మనం వచ్చేసాం. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి తెలియకుండా వెళుతున్నాం మన ఇంటికి మనం, హృదయమే మన ఇల్లు, నిజమైన ఇల్లు అక్కడే ఉంది. ఆ నిజమైన ఇంటికి వెళ్ళే వరకు ఇటువంటి శరీరాలు ఎన్ని మార్చాలో, ఎన్ని కొంపలు మార్చాలో, ఎన్ని అద్దె కొంపలు అవుతారు కదా, ఇలా కొంపలు మారుస్తూ ఉండాలి, శరీరాలు మారుస్తూ ఉండాలి నిజమైన ఇంటికి వెళ్ళే వరకు. నేను నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది, గాఢ నిద్రలో మనకు చదువుకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీ ఇంటికి మీరు వెళ్ళిపోయిన తర్వాత శరీరంతో విడిపోతున్నారు, దేవుడితో విడిపోతున్నారు, శరీరంతో విడిపోతున్నారు, మీ బ్యాంక్ అకౌంట్తో విడిపోతున్నారు, బంధువులతో విడిపోతున్నారు, విరోధులతో విడిపోతున్నారు, స్నేహితులతో విడిపోతున్నారు, ప్రపంచంతో విడిపోతున్నారు. గాఢ నిద్రలో మాది మురమళ్ళని, మీ రాజులని, మీ బ్రాహ్మణులని, మీ వైశ్యులని, మేము ఇండియన్స్ అని, అమెరికన్స్ అని ఎవరనుకోరు. మీరు కాని దాంట్లోంచి మీ ఇంటికి మీరు వెళ్ళాక మీరు కాని దాంట్లోంచి విడిపోతున్నారు. ఎప్పుడు గాఢ నిద్రలో ఆ స్థితి మీరు జాగ్రత్త అవసరం తెచ్చుకోరు, అది ఆత్మజ్ఞానం. గాఢ నిద్రలో ఉండగా నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అని ఎవరు అనుకోరు, నేను రామభక్తుని, నేను కృష్ణ భక్తుడిని ఎవరు అనుకోరు, నేను మంచం మీద పడుకున్నాను, నేను చాప మీద పడుకున్నాను అని ఎవరు అనుకోరు. అనుకుని వాడు ఎక్కడ లేడు, ఎవరే లైన్ అయిపోయి ఉన్నాడు. గాఢ నిద్రలో మనం తెలియకుండా మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. మన ఇంటికి వెళ్ళకపోతే మన ఇంటికి వెళ్తానికి ఎన్ని ప్రయత్నాలు, నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రమే నిమిత్తం, నిద్ర పట్టిన వాళ్ళకి నిద్ర పట్టడానికి ఎన్ని సాధనలు, నిద్ర పట్టకపోతే నీకు నష్టం ఏంటి, ఒక 30 రోజులు 40 రోజులు వర్షార్థం మీరు నిద్ర లేకపోతే మీరు చచ్చిపోతారు. మీరు చచ్చిపోవడానికి అన్నం మానే ఎక్కలేదు, మీరు చచ్చిపోవడానికి ఎవరిని కాదక్కర్లేదు. ఒక 30 రోజులు రాత్రి నిద్ర లేకుండా ఊరుకొని చచ్చి ఊరుకుంటారు. అది గాఢ నిద్రలో మనం నిద్రపోవడం, గాఢ నిద్రలో మనం తెలియకుండా మనసు లోపలికి జారిపోతుంది. సాపమే పడుకుంటాం అనుకోండి, నిద్ర పట్టకపోతే మళ్ళీ మంచమే పడుకుంటాం, మంచమే పడుకునే నిద్ర పట్టలేదు అనుకోండి తల కింద తెక్కేసుకుంటాం, తల కింద తెక్కేసిన నిద్ర పట్టకపోతే కాళ్ళ కింద వేసుకుంటాం. రకరకాల సాధనలు ఎందుకు నిద్ర పట్టడానికి, అదే విధంగా మన మీద నిద్ర పట్టడానికి నీ సాధనలు చేస్తంటే ఇరుకులో ఉండగా, జాగ్రత్త అవస్థలో ఉండగా, నువ్వు హృదయంలో వెళ్తానికి అన్ని సాధనలు చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది. ఇలా భగవాన్ చెప్పలేదో నువ్వు ఎక్కడన్నావు, నిద్రైన నేను హృదయంలో ఉంది, ఆ చైతన్యం హృదయంలో ఉంది, నువ్వు ఎక్కడ నీ కాళ్ళల్లో నువ్వు లేవు, నదల్లో లేవు, నువ్వు ఎవరైంటే నీ చెయ్యి ఎక్కడ పడుతుంది, దాని కాళ్ళ మీద, చేతి మీద, పడక మీద పడదు, కొత్త మీద పడకు. నేను ఎలా చెప్తున్నాను, నేను ఇది సాధించాను, నేను అది సాధించాను, నేను అటువంటి వాడిని, ఇంత గొప్పవాణ్ణి, అంత గొప్పవాణ్ణి, done, I have done this, I have done that, and so on so, and we change the paper, we can chat in the paper, we can, we pop in the paragon, we paraka in the paragon, we call in the paragon, we chat in the paragon, we run the screen, we run the wonder. మన హృదయంలోనే ఆత్మ అనుభవం పొందాలి, జ్ఞానానుభవం పొందాలి, శాంతిని హృదయంలోనే పొందాలి. నేను నిజమే ఇక్కడ ఉంది, మీకు చాలా సన్మానాలు జరిగిపోయినాయి అనుకోండి, మీ దేశానికి రాష్ట్రపతిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు అనుకోండి, మన దేశానికి రాష్ట్రపతిగానే ఎన్నుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా సన్మానాలే, ఎక్కడికి వెళ్ళిన జిమ్మర్లే, ఎక్కడికి వెళ్ళినా ఉపయోగించలే, ఎక్కడికి వెళ్ళినా సన్మాన పత్రాలే, మనకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదని ఎవడ అనుకోడు, నిద్ర పట్టకపోతే రాష్ట్రపతి గారు చచ్చి ఊరుకుంటారు. అయితే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ నిజం కాదు, రాష్ట్రపతి ఉద్యోగం ఈ సన్మానాలు ఈ ఊరేగింపు నిజంగా వాడి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే సత్తాడవాడు అని శ్రద్ధ చేయని మేరే ఇలాంటి నిజాన్ని హృదయం నేను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది, నేను అనే తలంపు ఈ హృదయంలో ఉన్నాను, నేను నేననే తలంపు నీకుండి ఆ తలంపుని పెంచుకోవడానికి ప్రయత్నం చేయదు, తగ్గించుకోవడానికి ప్రయత్నించదు. దేవుడు ఎక్కడే ఉన్నాడు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు, కానీ అక్కడ దేవుడు లేడని కాదు, నీ దేశం ఎంత నిజము, నేను నేను నువ్వు అనుకుంటున్నావు ఆనేను ఎంత నిజము, లోకం ఎంత నిజము, పుణ్యపాపాలు ఎంత నిజము, కష్ట సుఖాలు ఎంత నిజము, రాగద్వేషాలు ఎంత నిజము, నేను దేవంతో తాయాత్యం పొందే నేను ఎంత నిజము, వైకుంఠంలోని దేవుడు కైలాసంలోని దేవుడు అంటే నిజం, అవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు, పారమార్థిక సత్యం అల్టిమేట్ ట్రూత్ ఫైనల్ ట్రూత్ నీ హృదయంలోనే ఉంది, అక్కడికి వెళ్ళే వరకు నీ జీవిత ప్రయాణం అనగదు, నీ ప్రయాణం శ్మశానంతో ముగియదు, నీ శరీరానికి సంబంధించిన యాత్ర శ్మశానంతో ముగిసిపోతుంది, కానీ జీవిత యాత్ర శ్మశానంతో ముగియదు, లైఫ్ అలా కంటిన్యూ అవుతా ఉంటుంది, ఎప్పటి వరకు నీ హృదయం నీ నిదయం ఉంటుంది, నువ్వు వెళ్ళే వరకు అక్కడ స్థిరపడే వరకు ఆ నేను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది, నేను అనే తలంపు దేహం మనకి దాడ ఇద్దరు నుంచి మెరుపులోకి రాగానే మనకు నేను అనే తలంపు వస్తుంది, నేను అనే తలంపు వచ్చే వృత్తితో తదాక్ష్యం పొందుతాం, సెక్స్తో తదాక్ష్యం పొందుతాం, కులంతో తదాక్ష్యం పొందుతాం, ఉత్తర భారతదేశంలో మతాలు దక్షిణ భారతదేశంలో కులాలు ఈ భారతదేశానికి శాపాలు, కులాల పేరు మీద మతాల పేరు మీద మనుషులు విడదీసేస్తారు, మనిషిని మనిషి మీద భేదాలు పెంచడం కాదు జ్ఞానం, భేదాలు ఉంటే తగ్గించడం జ్ఞానం, అది శాస్త్రంలో చెప్తారు, మనం చేయవలసిన పని సూర్యు చేసే పని కాదు దారం చూసే పని చేయాలని, దానివల్ల ఈశ్వరుడు దైకి పాత్రలు అవుతాం, ఈ దేహం నేను అనే తలంపు దాడలిద్దరిలో నుంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే నీకు నేను అనే తలంపు వస్తుంది, ఆ తలంపు వచ్చి దేహంతో తాదాక్ష్యం పొందుతుంది, దేహాన్ని నేనే అని చెబుతుంది, గాఢనిద్దరిలో దేహాన్ని నేనని మీరు అనుకోరు, గాఢనిద్దరిలో పాలేదనే మీ శరీరం మీద పాకెళ్ళిపోయినా మీకు తెలియదు, గాఢనిద్దరిలో దేహాన్ని నేనని మీకు తెలియదు, భగవాన్ చెప్తా ఉంటారు ఈ రోజు పగలకి రేపు పగలకి ఈ రాత్రి ఎటువంటిదు, ఈ ఈ జన్మకి రాబోయే జన్మకి చావు ఎటువంటిది, ఇది స్వప్నమే, మనకు కనిపిస్తున్నది కూడా స్వప్నమే, మనకు నిద్రలో స్వప్నం వస్తుంది అది స్వప్నమే, అదంత అనిజము ఇది కూడా అంత అనిజం, అదంత అవాస్తవం ఇది కూడా అదంత అవాస్తవం, కానీ అది పుట్టిగా ఉంటుంది, ఇది పొరుగ్గా ఉంటుంది, మన గాడి నిద్రలో వచ్చే కళ్ళ 2 గంటలు 3 గంటలు ఉంటుంది, ఈ కళ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది, కానీ డ్యూరేషన్ తేడా, కానీ అదంతా సత్యము ఇది కూడా అంతే సత్యము, మీరు గాల్లో నేళ్ళ కట్టకండి, వాస్తవ పరిస్థితికి దూరం కాకండి, ఏదైనా సమస్యలు వస్తే పారిపోకండి, పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈశ్వరుని సదా స్మరించుకోండి, ఈశ్వరుని ఎప్పుడు విస్మరించొద్దు, ఈశ్వర స్మరణ విడిచిపెట్టండి, భగవంతుడి పాదాలను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టద్దు, మీ ఇంట్లో ఎవరికి భక్తి లేదనుకోండి, ఊరికే అనుకోండి మాట వస్తుంది, మా ఇంట్లో ఎవరికి భక్తి లేని మాకు ఇంటికి లేని భక్తి అని అనుకోకండి, వాళ్ళకి తెలియకుండా మీ లోపల భక్తిని పెంచుకోండి, మీ ఇంట్లో అందరూ రోగాలతో బాధపడుతున్నారంటే నాకు కూడా రోగం వస్తే బాగుందని మీరు అనుకోరు, ఆ రోగాలు నాకు రాకూడదని మీరు అనుకోండి, వాళ్ళందరూ అజ్ఞానంలో ఉంటే నేను మీరు ఏమనుకుంటారు, నేను కూడా అజ్ఞానంలో ఉంటే బాగుంది అనుకుంటారు అనుకోరు, ఒకవేళ మీ ఇంట్లో అందరూ నాస్తికులేనా, మీరు ఒంటరిగా ప్రయాణం చేయండి, నేను శరీరం చనిపోయిన తర్వాత కూడా మనకి ఎవరికి జతరారు, అంటే ఒంటరిగా ప్రయాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి, అలా సిద్ధంగా లేకపోతే మీకు జ్ఞానం లేదు కాదు, మీకు ఆత్మజ్ఞానం కలగదు, ఒకవేళ మీ ఇంట్లో ఎవరికి భక్తి లేదు అంటే మాట వరుసు అనుకోండి, అలాగని మీరు భక్తి విడిచిపెట్టకండి, ఎవరు దారి ఆరిది, ఎవరి మార్గం ఆరిది, మనందరం ఒకరోజు పుట్టలేదు అలాగే ఒకరోజు నేను చనిపోను, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకరోజున పుట్టలేదు అలాగే ఒకరోజు మీ ఇంట్లో వాళ్ళందరూ చనిపోరు, ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, చనిపోయాక ఒంటరిగా ప్రయాణం చేయాలి, కానీ మీ ఇంట్లో 10 మంది ఉంటే మీ కూడా రారు, అలాగే మీ గది ఖాళీ అని నన్ను సంతోషిస్తారు, పచీకి పోరా, ప్రపంచం ఇన్నర్సరికే ప్రపంచం అట్లాంటిది, ఈ ప్రపంచం అంతా నిజమే, నేను కనిపిస్తుంది ఇంత నిజమే, ఇదంతా నిజమైన అజ్ఞాని భ్రమపడతా ఉంటాడు, ఎవరైనా మిమ్మల్ని అగౌరపరిచారనుకోండి అజ్ఞాని అంతా నిజమే అనుకుంటాడు అని పొంగిపోతాడు, ఎవరైనా అజ్ఞాని లక్షణం చెప్తున్నారు ఇక్కడ అంటే మనకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనకు అజ్ఞానం ఉండలేదు అని, మన అజ్ఞానం నాడు చెప్పటం లేదు, మనకు అజ్ఞానం ఉండలేదు చూసుకోమని చెప్తున్నారు, మన ముఖంలో ఎక్కడైనా మసి ఉందనుకోండి, ఇతరులు ఎవరు చెప్పక్కలే మసి ఉందని అర్థం చూసుకుంటే అర్థమే చూడండి. అలాగే శాస్త్రం కూడా అర్థం లాంటిది. ఎవరైనా మిమ్మల్ని పొగుడతారనుకోండి, అదే చెప్తున్నాడు అదే ఆ పొగడ్తే నిజమనుకోవడం వల్ల మీరు పొంగిపోతారు. ఎవరైనా విమర్శిస్తారనుకోండి డిప్రెషన్ వచ్చేస్తే మీరు కుంగిపోతారు. ఎంచేది అది నిజమనుకోవటం వల్ల మీరు రియాక్ట్ అవుతున్నారు. అది నిజం కాదని తెలిస్తే మీ మనసు కదలదు నెదరదు. భగవాన్ అనివారు మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. ఇదంతా నిజం కాదు. అది నిజం అనుకోవటంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే నిజం అనుకోవడం మీకు దుఃఖం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అది నిజం అనుకోవటంలో సంతోషం వస్తుంది. అది నిజం కాదు. ఇది ద్వైతాలు, ఈ ద్వైతం ఇది నిజం కాదు. ద్వంద్వాలు ఏది నిజం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఈ భోగాలు ఈ వైభవాలు నిజం అనుకోవద్దు. మీకు ఏదైనా భగవంతుడు సంపదించాడో సంపదించడానికి ఆ సంపద అంటే మీరే భోగించకండి. ఎంతకంత మీరు జ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోండి, సమాజానికి ఉపయోగించండి. ఇంతకుముందు సమాజ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన దైవ ప్రాప్తుడు అవుతాడు. మీరు జ్ఞానం సంపాదించారనుకోండి, అహంభావం నశించిన మరుక్షణంలో మీ దేహం ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. మన దేహం అజ్ఞానం స్వాధీనంలో ఉంది, అహంభావన స్వాధీనంలో ఉంది, జీవుడు స్వాధీనంలో ఉంది. ఏ లక్షణాలు ఎప్పుడైతే పోయో మీ లోపలన పద్మిస్తాడు, మీ లోపలన కంట్రోలర్ మీ దేహాన్ని స్వాధీనం చేసుకుని ఆ మీ ద్వారా ఆయన పని చేయించుకుంటాడు. అప్పుడు నువ్వు జీవన ముక్తులు అవుతావు. భగవంతుడి పని అప్పుడు చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఏ పని చేస్తే మనకి సంతోషం వస్తుంది, ఏ పని చేస్తే మనకి సంతృప్తి వస్తుంది, ఏ పని చేస్తే మనకి సోషల్ స్టేటస్ పెరుగుతుంది, ఏ పని చేస్తే మనకి ఎకనమిక్ స్టేటస్ పెరుగుతుంది, ఏ పని చేస్తే మనకి పాపులారిటీ పెరుగుతుంది, ఇలా ఆలోచించుకుంటాం మనం. ఈ లక్షణాలన్నీ పోయిన తర్వాత ఈ దేహాన్ని ఈశ్వర స్వాధీనం చేసుకుంటాడు. ఆ ఈశ్వర చేతులు ఈ దేహం ఒక పని ముట్టుకుందంటే అదే కృష్ణుడి చేతిలో ఉన్న మురళి. మురళి ఏ విధంగా అయితే గొల్లకంగా ఉంటుందో, ఆ విధంగా నీ హృదయం గొల్లకంగా అయితే మురళి నేను నోట్లో పెట్టుకున్నట్టే నీ దేహాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు. వాడు ఈశ్వరుడు. ఈ చిల్లర చిల్లర విషయాల మీద మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఏదో సంసారాలకే చిన్న చిన్న గొడవలు వస్తాయి, దాని గురించి మర్చిపోండి. వారు ఎలాగన్నారు వీరు ఎలాగన్నారని అనుకుంటూ కూర్చోకండి. కొంతమంది వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఇతరులు విమర్శిస్తూ ఉంటారు. అంతకంటే ఆడమడి ఎవడు ఉన్నాడు ఈ లోకంలో అన్నాడు గౌతమ బుద్ధుడు. కొంతమందికి అదముడంటే వాడు ముఖం మీదనే అదముడని రాసి ఉండదు. ఎవడు ముఖం మీదనే అదముడని రాసి ఉండదు. ఎవడు అదముడంటే గౌతమ బుద్ధి నిర్వచనం చెప్పాడు, తను తాను గ్లోరిఫై చేసుకుంటూ, తన ఈగో సెన్స్ని గ్లోరిఫై చేసుకుంటూ ఇతరులను విమర్శించేవాడు, తన స్వాత్రం చేసుకున్నవాడు, ఇతరులను విమర్శించేవాడు, తన యొక్క ఈగోని గ్లోరిఫై చేసుకుంటూ ఇతరుల యొక్క ఈగోని క్రిటిసైజ్ చేసేవాడు అదముడు. అందుకే వాడు ముఖం మీద రాసి ఉండదు నేను అదముడని. అంటే జ్ఞాని నిజంగా ఉంటాడు, జ్ఞాని సత్యంలో ఉంటాడు, మన అసత్యంలో ఉంటాం. నగర్లో ఉన్నవాడు అసత్యంలో ఉంటాడు, హృదయంలో ఉన్నవాడు సత్యంలో ఉంటాడు. దొంగరంలో ఉన్నాడు అసత్యంలో ఉంటాడు, నిజమైనలో ఉన్నాడు సత్యంలో ఉంటాడు. దేహభావంలో అసత్యంలో ఉంటాడు, బ్రహ్మభావం నాడు సత్యంలో ఉంటాడు. దేహభావం నాడు పునర్జన్మకు చావుకు గురవుతాడు, బ్రహ్మభావంలో ఉన్నాడు చావుకు గురవుడు. ఆయన బ్రహ్మభావంలో ఉన్నప్పుడు దేహం పోయినప్పుడు కూడా నేను పోతున్నానని ఆడుకోడు. ఇంకేదనుకోడు అంటే వాడు దేహం పోయిన తర్వాత కూడా వాడు ఉంటాడని సంగతి వాడికి తెలుస్తుంది. అది అమృతత్వం, అది ఇమ్మూర్తల స్టేట్, అది మోర్టల్ స్టేట్ కాదు, ఇమ్మూర్తల స్టేట్. అది అమృతానుభవం, అది ఆత్మానుభవం, అది ఈశ్వర సాక్షాత్కారం. లోపల నీ హృదయంలో జీవించినప్పుడు, నీ హృదయంలో ఉన్న సత్యంలో ఉన్నప్పుడు, హృదయంలో ఏ వస్తుందో వస్తువు తానుగా ఉన్నప్పుడు, ఈ దేహము నేనని ఎలాగనుకుంటున్నావు, హృదయంలో ఉన్న సత్వ వస్తువు నేననే భావం నీకు కలిగినప్పుడు, అది నీ దేహానికి మరణం వచ్చినా దేహం పోతున్నా నిన్ను విడిచిపెట్టి నేను పోతున్నాను నువ్వు అనుకో. ఇంకేదంటే చావుడే సత్వదార్థంతో నువ్వు ఏకత్వం పొందావు. దేహం పోయినప్పుడు కూడా నేను ఉంటానన్న సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు దేహం పోయినా ఒకటే ఉన్నా ఒకటే, లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. ఈ లోకం ఏం లేదు. ఎప్పుడైనా ఒంటిగా ఉన్నప్పుడు మన ఇంటికాడ మనం కూర్చున్నప్పుడు ఏదో విషయాన్ని తలపెట్టుకుంటా ఉంటాం అనుకోండి, ఏదో విషయాన్ని స్మరిస్తూ ఉంటాం అనుకోండి. ఆ విషయ స్మరణ వల్ల, విషయ చింతన వల్ల మీకు ఏదో సంతోషం వస్తాం అనుకోండి, పరిణామంలో భవిష్యత్తులో ఏనాటికైనా మీకు దుఃఖం కింద మారిపోతుంది. ఒక హృదయంలోంచి వచ్చే సుఖం తప్పించి, ఒక బ్రహ్మంలోంచి వచ్చే సుఖం తప్పించి, మీ స్వరూపంలోంచి వచ్చే సుఖం తప్పించి, బయట వ్యక్తుల ద్వారా, బయట వస్తువుల ద్వారా, బయట సంఘటనల ద్వారా నువ్వు ఏ సంతోషాన్ని తీర్చుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో రెట్టింపు రెట్టింపు వడ్డీకి అసలు వడ్డీని కలిపి నీ దుఃఖాన్ని అనుభవించాలి. నీ సంతోషం ఉంటే దుఃఖం కింద పరిణామంలో మారిపోతుంది. భగవద్గీతలో చెప్తాడు, ఎవరితోటి అతిగా స్నేహాలు చేయకండి, తగుమాత్రంగా చేయండి, మధ్య మార్గం అవలంబించండి. అతి పనికిరాదు, మధ్య మార్గంలో ఉండండి. అతిగా స్నేహాలు పనికిరాదు. ఎవరింటికని మీరు పనింటే వెళ్ళొచ్చింది, కానీ అతిగా వెళ్ళి వారి ఇంటికాడ కూర్చోకండి. మీ పని చెడగొట్టుకోవటం, వారి పని చెడగొట్టుకోవటం. అమెరికాలో అసలు ఒకరింటికి ఒకరు తెలియకుండా వెళ్ళి ఫోన్ చేస్తారు, ఇలా ఆదివారం మీరు మీ ఊరింటికి వచ్చి మీ ఇంటికాడ చూడాలనుకుంటున్నాం, మీరు ఉంటారా ఉండరాని ముందు తెలియపరిస్తే నేను ఉంటానంటే వీళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. అంతేది మీ వాళ్ళు మీరు వాళ్ళు టైం వేస్ట్ చేయరు, మీరు టైం వేస్ట్ చేసుకోరు. మనకు కాలం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, సమయం విలువ తెలియదు, చదువు విలువ తెలియదు. ఒక గాడి నిద్రలో తప్పించి దీన్ని ఎలా ప్రీచ్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, కొంతమంది పై అధికారులు ఉంటారు, కింద చెత్తం బత్తం అంటూ ఉంటారు. అలా అబద్ధం చెప్పిన చాలా బాగుందని మీరు చెప్పిందంటూ ఉంటారు. ఆ పై ఆఫీసర్ 6-3-10 అంటాడు అనుకున్నాడు. రైట్ అండి, కరెక్ట్ అంటాడు. ఏంటంటే వాడు ప్రీచ్ చేసుకోవడానికి, అదే మనం చేసేది, మన అహంకారం అలా ప్రీచ్ చేసుకోవడం, అలా ప్రీచ్ చేసుకుంటూ బతుకుతున్నాం మనం కూడా చేసే పని అంటే. వాడేమో పై ఆఫీసర్ని సంతోష పెట్టాను ఆడు బతుకుతున్నాడు, మన అహంకారం సంతోష పెట్టాను మనం బతుకుతున్నాం. 100 ఏళ్ళు బతికిన ఇంకే, ఎందుకంటే ఇంకో జీవితం లేదు మనకు. మన శరీరం ఎంతకాలం ఉంటుంది, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాం? ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటాం, మనం ఉంటే 80-90 ఉంటాం, మనీ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇందులో సగం నిద్రలో పోతుంది, మిగతా సగం టైం కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే జ్ఞానం కలగదు. అది జ్ఞాని హృదయంలో ఉంటాడు, జ్ఞాని సత్యంలో ఉంటాడు, అజ్ఞాని అసత్యంలో ఉంటాడు. బ్రహ్మభవన్ ఉన్నవాడు సత్యంలో ఉంటాడు, దేహభవన్ ఉన్నాడు అసత్యంలో ఉంటాడు. జ్ఞాని జ్ఞానే హృదయం, జ్ఞానే హృదయం. జ్ఞాని హృదయానికి మనం శరీరానికి భిన్నంగా ఉండం, దేహానికి అజ్ఞాని ఏదైనా అయితే భిన్నంగా ఉండడు. జ్ఞాని కూడా తన హృదయానికి భిన్నంగా ఉండడు, తన హృదయానికి వేరుగా ఉండడు. మనం కూడా మన శరీర రంగులు వేరు, మన మనసులో ఉన్న గుణాలు వేరు. ఈ పొట్టు పొడుగులో చాలా తేడా ఉంది. శరీరం ఎవరి రంగు ఆడితే, మనస్సు ఎవరి పద్ధతిలో ఆడితే, మనసులో గుణాలు ఎవరైనా ఒకటే, కానీ హృదయం దగ్గరికి వచ్చేటికి మనం అందరం ఒకటిగా ఉన్నాం. కానీ రెండుగా లేవు, మూడుగా లేవు, హృదయంలో ఒకటిగా ఉన్నాం. నిజ తత్వం హృదయమే, నీ విధం ఎక్కడో లేదు, నీ విధం నీ విధంలో ఉంది. మనకు ఆత్మజ్ఞానం కలకపోవడానికి కారణం తగినంత ఆత్మవిశ్వాసం లేదు. ఈ పద్ధతిలో మీరు జీవించండి, ఇతరులను అనుకరించొద్దు. ప్రతి విషయాన్ని ఇతరులు అనుకరించడం పిరికివాడు లక్షణం. అందరితో పోటండి లోపల, మీకు అయితే ఇతరులకు తెలియక్కర్లేదు, మీకు భక్తి ఉన్నట్టు ఇతరులకు తెలియక్కర్లేదు, మీకు వైరాగ్యం ఉన్నట్టు ఇతరులకు తెలియక్కర్లేదు. మీరు జాగ్రత్తగా ఇరుకుతోటిండి, మెరుకుగా ఉండి, శ్రద్ధగా ఉండి, జ్ఞానాన్ని పెంచుకోండి, వైరాగ్యాన్ని పెంచుకోండి. వైరాగ్య బలం పెరగాలి, అభ్యాస బలం పెరగాలి. ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్. ప్రాక్టీస్ లవ్, ప్రాక్టీస్ పీస్, ప్రాక్టీస్ డిస్క్రిమినేషన్, ప్రాక్టీస్ ఓన్లీ గివ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన కళ్ళతో మనం చూసుకోవాలి, కానీ ఇతరుల కళ్ళతో మనం చూసుకుంటే మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? మన కళ్ళు ఉన్నా కదా, మన కళ్ళు ఉన్నా లేదా, మన కళ్ళతో మనం చూసుకోవాలి. మనలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్? ఎవరి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటే కాబోసు అనుకోరు, వాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటే కాబోసు. వాళ్ళకి మనకు సంబంధం ఏంటి? నీ హృదయం నీకు తెలుస్తుంది, కానీ వాళ్ళకేం తెలుస్తుంది? ఎవరి వాళ్ళ మాటల మీద ఆధారపడి నువ్వు జీవిస్తా అంటే నువ్వు ప్రీకివాలేదు, ప్రీకితానని పూర్తి డిటిమిటీ ఇది డిటిమిటీ. నీకు కళ్ళు లేదా బుద్ధి లేదా? మీ కళ్ళతో మీరు చూసుకోండి, మీ హృదయాన్ని మీ బుద్ధితో మీరు చూసుకోండి. మనస్సాక్షి కంటే గొప్పది ఏమి లేదు. బయట సాక్షుల కంటే మన మనస్సు ఎదురైన సాక్షి. మన మనసు ఏముందో మన మనస్సు స్పష్టంగా చెబుతూ ఉంటుంది. మనస్సాక్షిగా జీవించేవాడు మాత్రమే జ్ఞాని కాగలడు. జ్ఞాని మనస్సు శుద్ధ సత్వంగా ఉంటుంది, దానికి రూపం లేదు. జ్ఞాని ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది. మనం అనుకుంటాం కదా, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది, ఇలా అనుకుంటాం కదా. జ్ఞాని ఫలానా శరీరం, ఇది ఒక శరీరంతో కానీ ఒక పేరుతో కానీ సాదాచం పొందడం, సాదాచం పొందేవాడు జ్ఞాని కాదు. ఆత్మకి దేహంతో పని లేదు, అక్కర్లేదు. ఆ దేహంతో పని లేకపోవడం లేదు, అవసరం లేదు. అని దేహం చనిపోయినప్పుడు ఆత్మకి ఏమో అనిపించదు. దేహం చనిపోయినప్పుడు మీరు జీవుడు బాధపడతాడు, ఆత్మ ఏం బాధపడదు. దానికి అవసరం లేదు దేహం. అసలు మీరు ఏడు బతికినాకనే దేహం, లేదా ఒక రోజు బతికిపోయినాకనే దానికి సంబంధం లేదు. ఇది ఎబౌ ఆల్ ది స్ట్రింగ్స్ అండ్ ఆల్ ది స్ట్రగుల్స్. ఆ జ్ఞానం ప్రపంచం అంటే వాడి జ్ఞానంతో, జ్ఞానంతో సత్యంతో ఆలోక్యం పొంది ఉంటాడు. లోకంతో వ్యవహారం కూడా అతనికి అలాగే ఉంటుంది. ఆ లోకంతో వ్యవహరించేటప్పుడు కూడా జ్ఞాని కొంత వైభవం తెలుస్తూ ఉంటుంది మనకు. అసలు లోకంతో జ్ఞాని వ్యవహరించేటప్పుడు కూడా జ్ఞాని యొక్క వైభవం ఏది, అది భిన్నంగా ఉంటుంది. అది అందరూ ప్రత్యేకత ఉంటుంది. అతను అనుకోవడం ప్రత్యేకత ఉంటున్నారండి. మనకు అనిపిస్తుంది ఏదో ప్రత్యేకత అక్కడ ఉందని. తర్వాత మనకు వచ్చి తలంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. ఇంకా మన తలంపులు బట్టి మాట్లాడతాం, తలంపులు బట్టి పనిచేస్తాం. ఎదుగుగా మనకి మంచి తలంపులు, ఆదర్శమైన తలంపులు, బాధపడే తలంపులు, ఆరోగ్యకరమైన తలంపులు వచ్చేలా చూసుకోవాలి. అది కూడా సాధన లేదు బాధ. మనకి ఎప్పుడైనా చెడు తలంపులు వస్తాంటే ఈశ్వరుని ప్రార్థించాలి, ఆ చెడు తలంపులకు మనం దూరం చేయమని. మన అరుణాచలం వెళ్ళినప్పుడు అమెరికా దూరాంటున్నాను, నాకు ఎప్పుడైనా తలంపులు వస్తాయనుకోండి, కోప ప్రేరితంగా రాకూడదు, అహంభావన ప్రేరితంగా రాకూడదు, అసూయ ప్రేరితంగా నాకు తలంపులు రాకూడదు. జ్ఞాన బలంలోంచి, శాంతి బలంలోంచి నాకు ఏదైనా ఆ తలంపులు అలా వస్తే నాకు మంచిది, సమాజానికి మంచిది. మనకి ఏ తలంపు వచ్చినా దేహమే నేనైనా తలంపు కేంద్రం నుంచి వస్తాయి తలంపులు. జ్ఞాని యొక్క తలంపులు అలా రావు, అంటే ఆయన తలంపులు కూడా ఆయన బంధించు. అంటే మనకి జ్ఞానం మనకు రాకపోవడానికి కూడా కారణం ఉంది. మనకు ఉండవలసినంత వైరాగ్యం లేదు. బయటికి మామూలుగా మనం పని చేసుకోవచ్చు, లోపల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వైరాగ్యం లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం యొక్క చూపు అనుగ్రహం, మెడక అనుగ్రహం, టచ్ ఈజ్ గ్రేస్, లిఫ్ట్ ఈజ్ గ్రేస్, వాకింగ్ ఈజ్ గ్రేస్. ప్రతిదీ దయే, ప్రతిదీ అనుగ్రహమే. ఆయన కోపం కూడా మన అనుగ్రహమే. ఓ మన దారి పోయిన మీద కోపడతాండి, ఆ రోడ్డు అంటే ఎవరిని వెళ్ళిపోతున్నారనుకోండి, వాళ్ళని పిలిచి కోపడతాం, కోపడం. మన ఇంట్లో వాళ్ళ మీద కోపడతాం, ఎందుకు కోపడతాం? వాళ్ళ మీద దయ వల్ల దారి పోయి వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కోపం తెచ్చుకోండి. మనం ఇంకోటి మీద కోపం తెచ్చుకుంటాం. ఎందుకంటే బాధపడాలని అంటే మన గురువు కూడా ఎప్పుడైనా ఉద్యోగం మన గురువు గురువు అది కోపం వచ్చిన అది కూడా మా దానికోసం కోపం కూడా మన ఉద్యోగం కోసం. ఒకసారి భగవంతుడు అనేవారు ఈ హాల్లో మీరు ఎవరండి కొత్త ముఖాల్లో కనిపిస్తున్నాయని వెరీ న్యూ ఫేసెస్ కొత్త ముఖాలు ఎక్కువ కనిపిస్తున్నాయని మీరు ఎవరండి అనేవారు. భగవాన్ గారు ఎవరైతే మండపడికి ఎందుకు వస్తారు అయ్యా మన వాళ్ళు కాబట్టి మండపడికి వచ్చారు ఎవరి వాళ్ళు అయితే మండపడికి ఎందుకు వస్తారు మన ద్వారా తరించే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. దేశంలో 100 కోట్ల మందికి అని ఉన్నారు 100 కోట్ల మన దగ్గరకు వస్తారా వాళ్ళు ఏ కాలేజీలో తరించారంటే ఆ కాలేజీలో ఎవరెవరు అడుగుతున్నా పరే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు మన ద్వారా తరించే వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఇంకేంటే మనం సత్పురుషులతోటి సౌరవైన వాళ్ళతోటి సహవాసం చేస్తే నాస్తికత్వం పోయి ఆస్తికత్వం వస్తుంది ఆస్తికత్వం వల్ల భక్తి వస్తుంది భక్తి వల్ల జ్ఞానం వస్తుంది. మీరు ఒకటి ఎప్పుడు కూడా తెలివి తక్కువ సలహాలు అడగకండి. మీరు ఎప్పుడు సలహా అడిగితే మీకంటే తెలివైన వాళ్ళని మీకంటే బుద్ధిమంతులు మీకంటే వివేకవంతులు సలహా అడగండి. తెలివి తక్కువ అని ఎప్పుడు సలహా అడగొద్దండి. చాలా ప్రమాదం వాడతో వాళ్ళు మీకు సలహా చెప్పలేదు మిమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు. మీకంటే తెలివైన వాళ్ళని సలహా అడగండి మీకంటే బుద్ధిమంతులు సలహా అడగండి. సలహా అడగటమే కాదు వాళ్ళ కాలం మీకు సలహా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళని గౌరవించడం మానకండి. మీకంటే పెద్దలనే మీకంటే బుద్ధిమంతులు మీకంటే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు భౌతికంగా మీరు వాళ్ళకేం చేయాలనుకోవచ్చు కానీ గౌరవించడం విడిచిపెట్టకండి. గౌరవానికి దారిద్ర్యం ఎందుకు మన ఇంట్లో దారిద్ర్యం నా మనసులో దారిద్ర్యం ఉండకూడదు. మీరు ఎప్పుడు కూడా మనం ఒక జ్ఞాని కానీ ఒక మహర్షిని కానీ ఒక యోగిని కానీ ఒక సత్పురుషుడిని కానీ ఒక బుద్ధిమంతుని కానీ మనకంటే వివేకవంతుని కానీ మనకంటే తెలివిగల వాళ్ళని కానీ ఎన్నడూ గౌరవించడం మనం మానకూడదు. ఒక భాషంగా మనకు ఉపకారం చేసినా చేయకపోయినా గౌరవించడం మానకూడదు పెద్దవాళ్ళు. ఇంకే గౌరవించడం మనకు ఎంతో కొంత లాభం వస్తుంది కానీ నష్టం రాదు. అలా గౌరవించడం వల్ల కూడా నీకు జ్ఞానోదయానికి ఆ గౌరవం సహకరిస్తుంది. నీ హృదయంలో నీ జ్ఞానం పొందడానికి బుద్ధిమంతుని గౌరవించడం వల్ల కూడా నీకు జ్ఞానానికి సహకరిస్తుంది. ఆ గౌరవం రెస్పెక్ట్ కూడా నీకు సహకరిస్తుంది. నువ్వు బాగుపడ్డావు అనుకో ఇతరులకు కూడా నువ్వు సహకరించవచ్చు. నువ్వే బాగుపడకపోతే ఇతరులకి తనకే తిండి లేనప్పుడు అన్నసత్రాన్ని పెడతాడు వాడు. తనకే జ్ఞానం లేనప్పుడు ఇతరులకి జ్ఞానం ఎలా ఇస్తాడు. తనకే శాంతి లేని వాడు ఇతరులకి శాంతి ఎలా ఇస్తాడు. ఎందుకు అయ్యా ఎందుకు ఊరికే చావంటే భయపడిపోతున్నావు. చావంటే ఏమీ లేదు నువ్వు ఎక్కడికి పోవో మారుతా ఉంటాడు. చచ్చిపోతాం చావు వస్తే కన్నారు పడిపోతాం. చావు వస్తే నువ్వు ఎక్కడికి పోవు మారుతావు. ఓ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి మారుతావు. ఒక ఇంట్లోనో గదిలోంచి ఇంకో గదిలో కలిసిన ఇటువంటిదో చావంటే నువ్వు ఎక్కడికి పోవు. నువ్వు ఎక్కడికి పోతావు నువ్వు ఎక్కడికి పోవు. ఈ సుబ్బారాయుడు సుబ్బారాయుడులాగా ఉంటాడు శరీరం మార్చేసుకుంటాడు. చావంటే నశించడం కాదు చావంటే మారటం. నువ్వు ఏదో శరీరం ఉన్నావు మరి పాత శరీరం పోతుంది కొత్త శరీరం వస్తుంది అదే చావు. చావంటే మీరు పోతారని కన్నారు పడకండి పోరు శరీరం మారుతుంది అంతే. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ కంటి పిల్లలకి తల్లి పాలు ఇస్తారు. ఒక స్థలంలో పాలు తాగుతూ ఉంటాడు. తల్లికి తెలుస్తుంది ఆ స్థలంలో పాలు అయిపోయినాయని. అప్పుడు ఏం చేస్తుంది ఆ పిల్లడు నోరు బయటికి నెమ్మదిగా తీసేసి ఈ స్థలంలో పెడుతుంది నోరు. అంటే ఈ స్థలంలో పాలు తాగమని ఈ మధ్యలో వాడికి మొత్తానికి పాలు ఇవ్వడం మానేస్తామని ఏడ్చేస్తూ ఉంటాడు వీడు. ఈ స్థలంలోంచి ఈ స్థలంలోకి తీసుకొచ్చేవాడు ఆ పిల్లడు ఏడ్చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా బలవంతం తీసి స్థలంలోంచి మళ్ళీ ఈ స్థలంలోకి ఆ నోరు పెడతాడు. మళ్ళీ అప్పుడు పాలు తాగడం ప్రారంభిస్తాడు. మధ్యలో ఏడుస్తాడు. అలాగే చావుకు పుట్టికి మధ్యన ఏడుస్తున్నా చంటి పిల్లడు ఏడిచినట్టు అంతకంటే ఏం లేదు. తల్లి ఎందుకు ఆ స్థానం మారుస్తాడు ఈ పిల్లడికి తెలియదు తల్లికి తెలుస్తుంది. అలా భగవంతుడు మన శరీరం ఎందుకు మారుస్తున్నాడు భగవంతుడు తెలిసి మనకు తెలియదు. ఎక్కువ పేరున్న స్థానంలో తల్లి మారుస్తాడా తెలియకో ఏడ్చేస్తాడు ఇంకో 2 నిమిషాల్లోనే. ఈ పాత శరీరం పోయి కొత్త శరీరం మంచి శరీరం ఇవ్వడానికి భగవంతుడు ప్లాన్ చేసిన ఈ చావు పుట్టికి మధ్యన వీరికి ఆలోచిపోతున్నారు. ఆ పిల్లడు చేసి పని మనం చేస్తున్నాం. కానీ భగవంతుడు మీ మంచి కోసమే చేస్తున్నాడని మీకు తెలియక గోల పెడుతున్నారు. 90 సంవత్సరాలు బతుకుతారు కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు చాలా కాలం బతికా ఇంకేం బతుకుతాను అనుకోరు. ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఏంటి మరి యాక్చువల్లీ 100 ఏళ్ళు బతుకున్నాడు కూడా ఏదో 100 ఏళ్ళ నుంచి మరి చూస్తున్నాం మరమల చూస్తున్నాం 100 ఏళ్ళ నుంచి అమలాపురం చూస్తున్నాం 100 ఏళ్ళ నుంచి సినిమాలు చూస్తున్నాం. ఇంకా ప్రపంచాన్ని ఎంతకాలం ఆడుతాం 100 ఏళ్ళ నుంచి ఆడుతున్నాం కదా ఇప్పుడు చావు వస్తే మటుకు ఇబ్బంది ఏంటని ఎవడో అనుకోరు. చావు వచ్చే భయమేసిపోతాం. ఎంతకాలం ఆడుతాం ప్రపంచాన్ని నాకేం కదా 100 ఏళ్ళు నాకే ఇంకెంతకాలం ఆడుతాం. అంటే బలవంతాన్ని చచ్చిపోమని కాదు నేను చెప్పింది మీకు సహజంగా చావు వచ్చినప్పుడు సంతోషంగా శరీరాన్ని విడిచిపెట్టేయాలి. మీ సంతోషంగా విడిచిపెట్టారనుకోండి దుఃఖంగా విడిచిపెడతారనుకోండి వచ్చి జన్మలో మీకు దుఃఖమే సిద్ధమవుతుంది. ఆ శరీరాన్ని సహజంగా చావు వచ్చినప్పుడు అది నార్మల్గా న్యాచురల్ అది టైం అయిపోయింది మనకి. ఏ భగవంతుడు అయితే మనకు ప్రాణం పోసాడో ఆ భగవంతుడి ప్రాణం తీసేస్తున్నాడు. ఎవరైతే మనం జైల్లో పెట్టాడో వాడే జైల్లోంచి విడిపిస్తున్నాడు అని అది ఇది భగవంతుని ప్రసాదం అనుకుని శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ ఏస్తి విడిచిపెట్టకూడదు మన శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టాలి. అది కూడా మరణించడం కూడా నేర్చుకోవాలి. ఆ మరణించే టైంలో ఎప్పుడు మనం శాంతిగా ఉండగలగాలి. మనకు ఏదైనా అశాంతి ఉంటే మరణం రాకముందు అశాంతిని తొలగించుకోవాలి. అంటే వాడు జ్ఞాని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, అజ్ఞాని కూడా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, కానీ చూసే చూపు వేరు. ఆ చూపు వేరు. ఓ సినిమా చూసినాడు చూస్తూ ఉంటాడు జ్ఞాని, అజ్ఞానికంతా నిజం కింద చూస్తాడు. జ్ఞాని మటుకి తెర మీద బొమ్మలు మనం ఎలా చూస్తాం, ఓ సినిమా కింద లోకాన్ని చూస్తాడు. తెర మీద బొమ్మల్ని సినిమా చూసేటప్పుడు తెర మీద బొమ్మలు మనం ఎలా చూస్తాం, బొమ్మలు చూస్తూ ఉంటాం, కానీ సినిమా నిజం కాదని సినిమా చూసేవాడు తెలుస్తుంటుంది. అలాగే జ్ఞాని కూడా ప్రపంచాన్ని చూస్తుంటాడు, కానీ ఈ ప్రతి నామరూపాలని కేవలం బొమ్మలే. ఇది నిజం, ఈ ప్రపంచం ఏది నిజం కాదు, ఇందులో ఏది నిజం కాదు, ఈ మనిషి నిజం కాదు, ఈ రూపాలు నిజం కాదు, ఈ నామాలు నిజం కాదు, తెర మీద కనిపించే బొమ్మలు లాంటివి అని జ్ఞాని ప్రపంచాన్ని చూస్తుంటాడు, కానీ సినిమాను చూసినట్టు చూస్తూ ఉంటాడు. అజ్ఞాని ప్రపంచాన్ని సినిమా చూసినట్టు చూడదు, అది నిజం కింద చూస్తూ ఉంటాడు. చంకి పిల్లవాడిని సినిమా తీసుకెళ్తే నిజం అనుకుంటాడు సినిమా, కానీ మనం నిజం అనుకోం. అలాగే జ్ఞాని కూడా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, కానీ ఇది నిజం కాదని తెలుస్తూ ఉంటుంది. నిజం కానీ వాడికి తెలుస్తున్నప్పుడు ప్రపంచంలో ఏ సంఘటన కూడా వాడిని ఉద్రేకపరచదు, వాడిని ప్రకోపపరచదు. సినిమాలో వీడు వాడిని చంపుతూ ఉంటాడు, వాడి వీడిని చంపుతూ ఉంటాడు, అదంతా ప్లే ఒక ఆట కింద చూస్తూ ఉంటాడు. జ్ఞానికి ప్రపంచం ఒక ఆట, జ్ఞానికి ప్రపంచం ఒక లీల. మనకు ప్రపంచం దెంగ, ప్రపంచం అంటే మనకు దెంగ, ప్రపంచం అంటే మనకు దొమ్మ, దమ్ము వచ్చినట్టు ఉంటాం చూడు. ఒకసారి మనం ఎప్పుడైనా ఉద్యోగం వచ్చిన పూలలో ముందినట్టు ఊగిపోతూ ఉంటాయి. ప్రపంచం జ్ఞానికి ఆట, మనకి దెంగ దొమ్మని. ఇంకా సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాడు జ్ఞాని, వాడు చూస్తారు కానీ అదంతా నిజం కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది. మనం ఈ ప్రపంచం నేను తెర మీద ఆడటానికి వచ్చాను. తెర మీద రాజు రాజు కాదు, మంగళ మంగళే కాదు, చాకలి చాకలే కాదు, కలెక్టర్ గారు కలెక్టర్ గారే కాదు, జవాను జవాను కాదు తెర మీద. అవన్నీ వేషాలు మన జీవితం ఎప్పుడు, ఇవన్నీ వేషాలు మన దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మనం వేషాలు వేసుకుని వచ్చాం. మరి ఎప్పుడు వేషాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాదండి, ఈ వేషం నేను విడిచిపెట్టినంటే బలవంతాన్ని ఈ వేషం నీకు తీసిపోయి బయటపడేస్తాడు డైరెక్ట్. అంటే గతించిన కాలం మీరు మర్చిపోలేదు, వర్తమాన కాలంలో జీవించండి. భవిష్యత్తు అంతా మీదే, మీకు భవిష్యత్తు ఆత్మజ్ఞానం ఇచ్చే అవకాశం ఉంది. మీరు గతాన్ని మర్చిపోతే వర్తమాన కాలంలో మీరు ధర్మబద్ధంగా జీవిస్తే, ధర్మాన్ని విడిచిపెట్టకుండా మీ మనసు మీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఏ గంట కాదంటే బ్యాలెన్స్ చేసుకుంటూ జీవిస్తే, మీరు శ్రద్ధగా జీవిస్తే, జాగ్రత్తగా జీవిస్తే, మెరుపుతోటి జీవిస్తే, భేద బుద్ధి లేకుండా జీవిస్తే, భవిష్యత్తులో మీకు అందరికీ ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం ఉంది. ఆత్మానందం ఇప్పుడే ఈ శరీరంలో ఉండగానే, మీ శరీరం మరణించకముందే మీకు ఆత్మ యొక్క ఆనందం, ఆత్మ తాలూకు శాంతి మీ చేతికి అందటానికి సిద్ధంగా ఉంది. అంటే వర్తమాన కాలాన్ని వేస్ట్ చేయొద్దు, వర్తమాన కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ ఇంటికాడు పండుగ మీరు శ్రద్ధగా చేసుకోండి, మిగతా టైం అంతా కూడా భగవద్గణం పొందడానికి ప్రయత్నం చేసుకోండి. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల పాపరహిత గుణ గురుగాగన్ అనుగురు కొరయ్యను చేసి తిని అరుణాచల ఈ రమణ మహర్షి ఏమంటున్నాడంటే అరుణాచలేశ్వరుడు చోటి ఒక అలాగే ఏదైనా పొరపాటు చేస్తున్నాను కోపం తెచ్చుకోకు, కోపం ఎలా ఉంటుందో తెలియదు అరుణాచలేశ్వరుడికి నేను నీకు లోకంలో కీర్తుంది. నువ్వు ఆ పొరపాటు చేసావు ఈ పొరపాటు చేసావని కోపం తెచ్చుకుంటే నీ కీర్తికే భంగం, నీ పేరుకే భంగం. కోపం అంటే ఎలా ఉంటుందో తెలియదు నీకు, కోపం ఎలా ఉంటుందో తెలియదు నీకు, నా మీద నీకు కోపం ఎందుకు? అరుణాచలేశ్వరుడికి కోపం ఉండదని అందరూ అనుకుంటున్నారు, అనుకుంటే విన్నాను. నువ్వు నా మీద మీ కోపం ఎందుకు? ఒక అది ఏదైనా పొరపాట్లు చేస్తున్నాయని క్షమించి ఆశీర్వించి నన్ను మన్నించి నన్ను క్షమించి నన్ను ఆశీర్వించి నువ్వు కోపం విడిచిపెట్టి నీ అనుగ్రహాన్ని నీ దయని నాకు పంపించవయ్యా అరుణాచలేశ్వరుడు. కోపరహిత గుణం, కోపరహిత గుణ గురుగాగా అనుగుణం. నీ యొక్క దయకి నేను పాత్రనవ్వాలి, నీ దయకి నేను గురి, నీ గురి నా మీద ఉండాలి, నీ దయ నా మీద చూపించాలి, నీ అనుగ్రహం నా మీద చూపించాలి. నీ అనుగ్రహం లేకపోతే నాకు ఆత్మజ్ఞానం కలగదు. అంటే నీ ఏదో రమణ మహర్షి ఏదో పొరపాటు చేశాడని నువ్వు కోపం తెచ్చుకుని నా మీద అనుగ్రహం పంపించడం మానకు. నువ్వు అలా పంపిస్తే నీ కీర్తికే భంగం. కోపరహిత గుణ గురిగాదని అనుగుణం కొర ఏమి చేసి దీని అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల మనసులో పొరపాట్లున్నాయి, ఆత్మలో పొరపాట్లు ఏమీ లేవు. నువ్వు నేను ఆత్మే, నువ్వు ఆత్మ, నేను ఆత్మ, ఇంకా ఎందుకు నీకు కోపమేలా? కోపరహిత గుణ గురుగాదని అనుగుణం కొర ఏమి చేసిది అరుణాచల? అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల పేరు దళ పగని పట్టి లాగితే నీ మహిమ కనుగురెవరు అరుణాచల? ఈ మధ్య చాలా మంది అమ్మాయిలకి మహిమ 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 అని పేర్లు పెట్టేస్తున్నాం. అక్షరమైన మన పేరు చూసాం. ఏం పేరంటే పేరు దళపగని, పేరు దళపగని, పేరు దళపగని పట్టి లాగితి నీ మహిమ, నీ మహిమ కనుగురు ఎవరు అరుణాచల? ఈ మధ్య కాకినాడలో కూడా ఒక అమ్మాయికి మహిమను పిలిచి అమ్మాయి తల్లి ఉంటుందండి, అంత బాగుంది రసులుగా ఉందని అంటుంది. పేరు దళపగని, పేరు దళపగని పట్టి లాగితివి నీ మహిమ కనుగురెవరు అరుణాచల? గిరి రూపమైన కరుణా సముద్రమా, నువ్వు కరుణా సముద్రుడివే, దయా సముద్రుడివే, జ్ఞాన సముద్రుడివే, కానీ కళ్ళకు మటుకి నీ నేత్రాలకు మటుకి ఊరికే రాళ్ళగుత్తలాగ కనిపిస్తున్నావు. నువ్వు కళ్ళకు మటుకి రాళ్ళగుత్తలాగా కనిపిస్తున్నావు, కానీ జ్ఞాన సముద్రుడు, దయా సముద్రుడివే. నీ పేరే దయ్యా, నీ పేరే జ్ఞానం, దయా సముద్రుడే, కానీ కళ్ళకు మటుకి ఊరికే రాళ్ళ గుత్త కింద కనిపిస్తున్నావు, ఓ కొండ రూపంలో కనిపిస్తున్నావు. నీ జ్ఞానగిరివి, శాంతిగిరివి, గిరిలోపమైన కరుణ సముద్రమా, కృప చేసిన నీలము అరుణాచల. అరుణాచల అగ్ని దయా సముద్రుడే, కానీ కొండ కింద కనిపిస్తున్నాడు అంతే. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల సత్య జ్ఞానము లేని అంటే జ్ఞానం మన హృదయంలోనే, జ్ఞానం ఎక్కడుందంటే మన హృదయంలో ఉంది, ఆ జ్ఞానమే నిజం. మనస్సుతో తెలుసుకునే ఈ జ్ఞానం కాదు, మనస్సు ఎక్కడైతే అడుగుతుందో అక్కడి నుంచి జ్ఞానం ఉదయిస్తుంది. ఆ నిజమైన జ్ఞానం మన హృదయంలో ఉంది. ఆ జ్ఞానం తాలూకు అనుభవం లేకుండా నా శరీరానికి మరణం వస్తే, నా శరీరాన్ని వదిలేస్తే నేను ఏం సంపాదించినట్టు, 90 ఏళ్ళు బతికి నేను ఏం సంపాదించినట్టు, ఏం పొందినట్టు? ఈ శరీరానికి చావు రాకముందే, ఈ శరీరం కాలి బూడి కలకముందే నీ జ్ఞానాగ్ని పంపించబోయే అరుణాచలేశ్వరుడు. జ్ఞానం లేకుండా నేను శరీరం విడిచిపెట్టేస్తే ఏం పొందినట్టు నేను? సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని నీ జన్మ ఫలమేమి ఒప్పుగా రాలేల అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. నువ్వు నేను అనగా, నువ్వు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలం మనసు స్మరించు వారు కాన్స్టాంట్ రిమెంబరెన్స్ ఆల్వేజ్ రిమెంబరెన్స్ నిరంతరమే స్త్రీ ఆ రూపాన్ని ధ్యానం చేయటం ఆ నామాన్ని స్మరించుకోవటం అరుణాచలం మనసు స్మరించు వారల అరుణాచలం మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల ఒక్కడవో 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 నిన్ను మాయమునరించి ఒకడవో 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 నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు ఇది నీ జలము అరుణాచల ఉన్నది ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ భిన్నత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ భేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కటంటే ఒకటి ఇదంతా నీ లీల ఇదంతా నీ మాయ ఒక్క ఒక్కడవో ఒక్కడవో నిన్ను మాయ మనరించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల ఒక్కటే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే ఒక్కడవం ఒక్కడవం నిన్ను మాయమనరించి వచ్చివారు ఎవరు ఇరుని జాలము అరుణాచల ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ ఆ వాసుదేవుడు ఐదో అధ్యాయంలో భగవద్గీతలో ఐదో అధ్యాయంలో చెప్తాడు నీ చూపు నీ నడక నీ మాట నీ చేష్ట నీ పని పరతత్వం మీద గురిపెట్టేవాడు దొరక ఎక్కడికి వెళ్తుంది అది నీ తిరిగి పెరకుండా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి పారిపోతుంది పరతత్వం ఏమిటండి నీ హృదయంలో ఒక పరతత్వం ఏంటి చావు ఎలా ఉంటుందో పుట్టికి ఎలా ఉంటుందో తెలియని పరతత్వం ఏమిటండి నీ హృదయంలోనండి పరతత్వం నీ హృదయంలో ఉంది నీ నడక నీ చూపు నీ ప్రవర్తన నీ సాధన ఇవన్నీ కూడా నువ్వు చేయి లోపల నువ్వు చేస్తున్న పనులు కూడా అది తెలివి పడాలని అక్కడ దాని మీద గురిపెట్టు అది తెలివి పడకుండా ఎంతకాలం ఉంటుంది ఎక్కడ గురిపెట్టాలి నీ హృదయం పరతత్వం మీద గురిపెట్టు అది ఏదో నీకు ఎరుకులోకి వస్తే నీకు తెలివి పడుతుంది తెలివి పడకుండా ఎంతకాలం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ
Thank you.